కళాపుర్ణోదయంలో ఆరవాశ్వాసం బ్రహ్మలోకం. ఇప్పటివరకు జరిగినటువంటి కథ సుముఖాసక్తియే సుగాత్రి అని, మణిస్తంభుడే శాలీనుడని తేలిపోయింది. అలగవ్రతుడు అనేటువంటి కేరళ బ్రాహ్మణుడు కళాపూర్ణుడి యొక్క కథని తెలుసుకోవాలనేటువంటి కోరికతో భువనేశ్వరి జపం ప్రారంభించాడు. మణికంధనుడు కలభాషిణ్ణి దేవికి బలి ఇచ్చాడు. ఆమె బ్రతికి ద్వారకలో తన వారితో కలిసి ఉండి 2 సంవత్సరాల తర్వాత బంధుమిత్రుల మధ్య చనిపోతుంది. ఇక మణికంధనుడేమో భృగుపాతానికి శ్రీశైలం వెళుతూ తన దగ్గర ఉన్నటువంటి వీణనేమో ఒక గుహలో దాచిపెట్టాడు. తనకున్నటువంటి రత్నమాలికని ఆ అలగవ్రతుడికి ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత అలగవ్రతుడి దీక్ష పూర్తయిపోయింది. అతడు దేవి యొక్క ప్రభావంతో అక్కడి నుంచి ఎగిరి ఒక రాజసభలో పడిపోయాడు. ఎదురుగా ఉన్నటువంటి రాజును చూచి తన దగ్గర ఉన్నటువంటి ఆ రత్నమాలికని ఆ రాజుకి కానుకగా సమర్పించాడు. ఆ రాజేమో దానిని తన ప్రక్కనే బంగారు ఊయల్లో పడుకొని ఉన్నటువంటి ఓ పాప మెడలో వేశాడు. దాంతో హఠాత్తుగా ఆ పాపకి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. రాజు అడగటంతో ఆ పాప తన పూర్వజన్మని చెప్తూ ఉంది. తన పూర్వజన్మ కన్నా అంతకుముందు జన్మ ఏదైతే ఉందో ఆ జన్మలో తాను సరస్వతీదేవి పెంపుడు చిలుకనని, శాపం వల్ల ఆ తర్వాత మరొక జన్మెత్తానని, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ఇట్లా ఇప్పుడు పసిపాపగా ఉన్నానని, ఆ శాపం ఎందుకు వచ్చిందో చెబుతానని ఒక రసవత్తరమైనటువంటి కథ, ఒక పవిత్రమైనటువంటి కథ, ఒక సంపదల్ని కలిగించేటువంటి ఒక కథని చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ కథ ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఏం చెప్తున్నదో, చిలుక చెప్తున్నటువంటి కథ. అంటే ఈ పాప చెబుతా ఉన్నది చిలుకగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చెబుతా ఉంది. సరస్వతీదేవి మందిరంలో నేను చిలుకగా ఉన్నప్పుడు ఒకరోజు నేను ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూచాను. భవనం బయట ఒక సరస్సు, దానిలో హంసల యొక్క బొమ్మలు, మధ్యలో ఒక గొప్ప మణిస్తంభం, ప్రక్కన బంగారు సోపానాలు. ఆ సరస్సు పక్కనే లేత కల్పవృక్షాల నీడలో పూల పాంపు మీద బ్రహ్మ ఆయన యొక్క పాదాలు తన తొడ మీద పెట్టుకొని ఒత్తుతూ సరస్వతి. ఇది ఆ దృశ్యం అంతా కూడా. హఠాత్తుగా బ్రహ్మకి ఆమెను ముద్దాడాలన్నటువంటి కోరిక కలిగింది. ఆవేశంగా ఆమె యొక్క ముఖాన్ని తన వైపుగా తిప్పుకున్నాడు బ్రహ్మ. బాగుంది మీ వరుస, ఇలా 4 ముఖాలతో ముద్దులు పెట్టుకోవాలంటే ఒకే ముఖం ఉన్నటువంటి నాకెలా కుదురుతుంది, ఇక ఆపండి అన్నది సరస్వతి చిరుకోపంతో. ముఖం ఎడంగా పెట్టి పెదాలకు చేతిని అడ్డంగా పెట్టి అలా చిరుకోపాన్ని ప్రదర్శించింది. ఆ భంగిమలో ఆమెకు ఒక ప్రక్క చిరుదర హాసం, మరో పక్క కోపం, ఒక ప్రక్క తళుకు పెళుకు చూపులు, మరో పక్క ముడిపడ్డటువంటి కనుబొమ్మలు. అలా ఆమెను చూసేసరికి బ్రహ్మకి ఇంకా ఉద్రేకం కలిగింది. ఆమె యొక్క ముఖం అందుకుని అడ్డున్నటువంటి చేతిని తీసేసి చిన్న ఘాటు పడేటట్టుగా కొరికాడు ఆమె పెదవుల్ని. ఆ పని ఆమెకు కూడా ఆనందం కలిగించడంతో ఒక మధురమైనటువంటి శబ్దం ఆమె యొక్క గొంతులో నుంచి బయటకు వచ్చింది. అయితే తనకి ఆనందం కలిగిందని బయటపడటం ఇష్టం లేక అలక నటిస్తూ సరస్వతి 2వ వైపుకు తిరిగింది. కానీ ఆమె మనసులోని విషయం, ఆమెలో కనిపించినటువంటి కళాశాస్త్ర లక్షణాల వల్ల అక్కడే ఉన్నటువంటి నాకు తెలిసిపోయింది, అంటే చిలుకకి తెలిసిపోయింది, అంటే ఆమెకి కోపం నిజంగా లేదు, ఆమె ఆనందంగానే ఉంది అని ఆమె శారీరకమైనటువంటి లక్షణాలను బట్టి ఆ చిలుక తెలుసుకుంది. అప్పుడేం చేయాలో తోచలేదు బ్రహ్మకి. పక్కనే పంజరంలో ఉన్నటువంటి నన్ను చూచి, చిలక ఉబుసిపోవటానికి ఏదన్నా ఒక కథ చెప్పరాదు అని అడిగాడు బ్రహ్మ. దానికి నేను మీకు కథలు చెప్పే పాటి దాన్న, నేను మీరే చెప్పండి నేను వింటా అన్నాను. సరేనని బ్రహ్మ ఇలా కథ చెప్పటం మొదలుపెట్టాడు. అనగనగా జాగ్రత్తగా వినాలి, అనగనగా కాసారపురం అనేటువంటి పట్టణంలో కళాపూర్ణుడు అనేటువంటి రాజు ఉన్నాడు. అతడికి గొప్ప సంపదలు ఉన్నాయి. అతడు తన కళలతో లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించాడు. అతడు పుట్టగానే స్వభావుడనేటువంటి సిద్ధుడు ఒకడు ఒక కొత్త మణిని, ఒక గొప్ప విల్లుని, మెరిసేటువంటి బాణాలని అతనికి ఇచ్చాడు. ఆ మణేమో అద్భుతమైనటువంటి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంది. బాణాలేమో ఎప్పటికీ తరిగిపోయేవి కావు. ఆ విల్లేమో అతని యొక్క విజయాలన్నిటికీ కారణం. అందుకని వాటిని ఎప్పుడు కూడా అతడు ధరించే ఉంటాడు. ఆ తర్వాత మదాశయుడు అనేటువంటి ఒక రాజు భార్య రూపానుభూతితోనూ ధీరభావుడనేటువంటి మంత్రితోనూ వచ్చి ఆ చుట్టుపక్కల తారసపడుతూ ఉంటే కళాపూర్ణుడు తన విల్లెక్కు పెట్టి ఆ ధీరభావుడిని తరిమేశాడు, అంటే ఆ మంత్రిని తరిమేశాడు. దాంతో మదాశయుడు శరణు కోరాడు ఈ కళాపూర్ణుడిని. అప్పుడు ఆయన్ని, ఆయన భార్యని తనకి సేవకుల్ని చేసుకున్నాడు కళాపూర్ణుడు. మదాశయుడు అనే రాజు, రూపానుభూతి అనేటువంటి భార్య, ఆయన భార్య, ఆ ఇద్దరిని కూడా సేవకుల్ని చేసుకున్నాడు. ఈ కథ చెప్పేంతవరకు అలక నటించినటువంటి సరస్వతికి అదంతా వినటంతో పెద్ద నవ్వు వచ్చింది. కథ బాగానే ఉంది, మరి ఆ కళాపూర్ణుడు ఏమయ్యాడు, అతని తల్లిదండ్రులు ఎవరో అది కూడా కనుక్కోవే చిలక అన్నది నాతో. దానికి బ్రహ్మ ఏముంది, అక్కడికి అభినవ కౌముది అనేటువంటి ఒక సుందరి వచ్చి వరించింది కళాపూర్ణుడిని. ఆ కళాపూర్ణుడి యొక్క తండ్రి సుముఖాసక్తి, తల్లి మణిస్తంభుడు అన్నాడు బ్రహ్మ. అనేసరికి పక్కున నవ్వింది సరస్వతి. అలా నవ్వి బ్రహ్మని కౌగిలించుకొని ఎంతలానే ఇన్ని తబ్బిప్పులా స్వామి, ఆ రాజు తల్లేమో మా మగవాడా, తండ్రి ఏమో ఆడదా, భలే ఉందే నీ కథ. ఆ తర్వాత ఏమైంది అంది వీపు మీద గోముగా రాసి. దాంతో బ్రహ్మ ఇంకా పరవశం చెందాడు. ఆమెను కౌగిలించుకొని తన నాలుగు ముఖాలతో చుంబించాడని. అయితే వాటిలో ఒకటి, అంటే ఒక ముఖం ఆమెకు కొంచెం గట్టిగా నాటింది. ఆపండి చాలు అని కోపం నటిస్తూ అతడి నాలుగు ముఖాల్ని తన రెండు చేతులతోటి వెనక్కి నెట్టి పట్టుకుంది సరస్వతి. ఆ భంగిమలో కొంత బయటికి కనిపిస్తున్నటువంటి ఆమె వక్షోజాలని, వాటి క్రిందిగా ఉన్నటువంటి ఆమె సన్నని నడుముని కొంతసేపు అలాగే చూచాడు బ్రహ్మ. మళ్ళీ ఒకసారి ముద్దాడాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎంతకో ఆ రాజు ఏమయ్యాడో చెప్పండి అన్నది సరస్వతి. అతనికే సత్వదాత్ముడు అనేటువంటి మంత్రి అతన్ని అంగదేశంలో క్రముఖ కంఠోత్తరపురం అనేటువంటి గొప్ప పట్టణానికి రాజును చేశాడు. దానికి మదాశయుడు బంగారు కోటను కట్టించాడు. అప్పటికీ వెళ్ళిపోకుండా మదాశయుడు అతని యొక్క భార్య రూపానుభూతి అతన్నే కొలుస్తూ అతని దగ్గర ఉన్నటువంటి మణిప్రభావం వల్ల మధుర లాలస అనేటువంటి కుమార్తెని కన్నారు. అప్పుడు ఆ మణి గొప్పతనానికి ఆశ్చర్యపడుతూ మదాశయుడి యొక్క పురోహితులు నలుగురు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఆగమములు అనేటువంటి వాళ్ళు వచ్చి ఆ మణిని తాకుతూ ఆనందించారు. వాళ్ళంతా తనకి అలా లొంగి ఉన్నందున కళాపూర్ణుడు కూడా ఎంతో ఆనందించాడు. అయితే ఇంతలో ఆ నలుగురిలో ఒక తుంటని ఆ మణిని గట్టిగా నొక్కి పట్టడంతో కళాపూర్ణుడికి కోపం వచ్చి వెంటనే ఆ నలుగురిని కూడా అక్కడి నుంచి పారద్రోలాడు. అంతటితో ఆగకుండా ఈ మదాశయుడు కట్టించినటువంటి బంగారు కోటని కూడా బ్రద్దలు చేశాడు. మదాశయుడు ఇక ఇక్కడ ఉండటం లాభం లేదు, ఈ దేశంలోనే మరో పట్టణం వెళదాం అని భార్యతో, బిడ్డతో, అంటే భార్య రూపానుభూతి, బిడ్డ మధుర లాలస, వాళ్ళతో ఆ క్రముఖ కంఠోత్తరపురం విడిచి వెళుతుండగా ఎదురుగా రెండు అద్భుతమైనటువంటి పూర్ణ కలశాలను చూచాడు. వాటిని చూస్తూ ఆనందిస్తూ ఆ దగ్గరలోనే మధ్యదేశంలో కొన్నాళ్ల పాటు ఉన్నారు వాళ్ళు. కానీ ఆ ప్రయాణ బడలిక వల్ల మధుర లాలస నీరసపడిపోయింది. మరి ఆ పాప పరిస్థితి వలనో ఏమో మదాశయుడు మళ్ళీ సకుటుంబంగా క్రమక కంఠోత్తరపురం వచ్చి ఆ కళాపూర్ణుడిని అతని దగ్గర ఉన్నటువంటి మణిని చూడటంతో అప్పటిదాకా ఆరోగ్యం చెడిపోయినటువంటి మధుర లాలస మళ్ళీ ఆరోగ్యవంతురాలి. ఆ విచిత్రం చూసినటువంటి మదాశయుడు కళాపూర్ణుణ్ణి ఎంతగానో పొగుడుతూ అక్కడే ఉండిపోయాడు. వారు నలుగురు పురోహితులు కూడా వినయంగా తిరిగి వచ్చి బుద్ధిగా అతన్ని సేవిస్తున్నారు. మధుర లాలస క్రమక్రమంగా పెరిగి పెద్దదై ఆ కళాపూర్ణుడితో కనీ విని ఎరుగనటువంటి సుఖాలు అనుభవించింది. ఇది కళాపూర్ణుడి కథ అని ముగించాడు బ్రహ్మ ఎంతో ఉత్సాహంగా. అదంతా విని మనసులో ప్రేమ పొంగుతున్నా పైకి మాత్రం కోపం నటిస్తూ, చాలు చాలే మీరు కథలు కట్టడానికి నేనే దొరికానా అన్నది సరస్వతి కనుబొమ్మలు ముడుస్తూ. దానికి ఆయన నవ్వుతూ, అదేమిటి ఇప్పుడు నేను చెప్పినటువంటి కథలో నీ విషయం ఏముంది అన్నాడు అమాయకంగా. సరేలేండి, మీ మాటలన్నిటికీ మూలం నేను ఇచ్చినటువంటి విద్యలేనని మర్చిపోకండి. మీరు చెప్పినటువంటి కథంతా ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలకి కథారూపమేనని నాకు తెలియదు అనుకున్నారా? కావాలంటే చెబుతాను వినండి అంటూ ఆయన చెప్పినటువంటి కథకి తన వ్యాఖ్యానాన్ని వినిపించింది. అంటే ఇంతకుముందు బ్రహ్మ సరస్వతులు ఇద్దరు కూడా సరసాలు ఆడుకుంటే ఆ సరసాలనే ఇక్కడ కథగా చెప్పాడట. అదేమిటో ఇప్పుడు సరస్వతీదేవి చెబుతుంది. అయితే సరస్వతీదేవి అయితే చెబుతుంది కానీ మనకు మాత్రం గజిబిజిగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటి కథ మొత్తం మనకి బాగా గుర్తుంటే, పేర్లతో సంఘటనలతో గుర్తుంటే తప్ప మనకి మళ్ళీ ఇదంతా గజిబిజిగా ఉంటుంది. అందువల్ల సరస్వతీదేవి చెప్పబోయేటువంటి వ్యాఖ్యానం ఏమిటో జాగ్రత్తగా ఇప్పుడు వినండి. ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి కొలము కాసారం, కొలమి కాసారం అంటారు, అదే కాసారపురం. దానిలో కనిపిస్తున్నటువంటి ఆ నీటిలో నా కనిపిస్తున్నటువంటి నా ముఖం నీడ అది పూర్ణచంద్రునిలాగా ఉన్నది, అదే కళాపూర్ణుడు. అంటే అక్కడ ఉన్నటువంటి కాసారం అది కాసారపురం, అందులో సరస్వదేవి ముఖం కనపడుతుంది, అదే కళాపూర్ణుడు. ఎందుకనంటే కళాపూర్ణుడు అనేటువంటి రాజు అన్నాడు, రాజుని చంద్రుడని కూడా అంటారు. ఆ రాజు కళాపూర్ణుడు, మిగిలినటువంటి రాజులందరినీ కూడా తన కళలతో ఓడించాడు. అంటే నా ముఖం యొక్క నీడ అన్ని లోకాల్లో ఉన్నటువంటి అందగత్తెల ముఖాల కన్నా కూడా అందంగా ఉన్నదని నీ అతిశయోక్తి. అది అందరు రాజుల్ని కళాపూర్ణుడు ఓడించడం అంటే అర్థం. ఇంకా దీనిలో ఆలోచించాల్సింది ఏముంది? అతనికి స్వభావుడు అనేటువంటి సిద్ధుడు విల్లు బాణాలు ఎర్రటి మణి ఇచ్చాడు. అంటే స్వాభావికంగానే విల్లు లాంటి కనుబొమ్మలు, బొమ్మల బాణాల వంటి చూపులు, ఎర్రటి పెదవులు ఉన్నాయని చెప్పడమే అయ్యి ఆ మూడు. చూపుల బాణాలేమో ఎప్పటికీ తరగనివి, విల్లేమో అతనికి విజయాన్ని ఇస్తుంది అని అంటే నా కనుబొమ్మలు మీ కోరికల్ని అదుపులో పెడతాయి అన్నమాట. మదాశయుడు అనేటువంటి రాజు భార్య రూపానుభూతితో మంత్రి ధీరభావునితో వస్తే కళాపూర్ణుడు తన విల్లెక్కుపెట్టి ఆ ధీరభావుణ్ణి పారద్రోలి మదాశయుణ్ణి, భార్య రూపానుభూతిని ఇద్దరిని కూడా తన యొక్క సేవకులుగా చేసుకున్నాడు. అంటే నా ముఖం నీడ వంక హృదయం, దృష్టి, ధైర్యం. మదాశయుడు అంటే హృదయం, అలాగనే రూపానుభూతి అంటే దృష్టి, ధీరబాహుడు అంటే ధైర్యం. ఈ మూడు అటువైపుగా వెళ్ళగానే ఆ నీడ కోపంతో కనుబొమ్మలు ఎత్తి మీ ధైర్యాన్ని పారద్రోలి హృదయాన్ని దృష్టిని స్వాధీనం చేసుకున్నదని. హృదయాన్ని దృష్టిని అంటే రాజుని, భార్యని. మీరు ఇంతవరకు చెప్పేసరికి నాకు నవ్వు వచ్చింది. ఆ నవ్వు వెన్నెల్లా ఉందని అభినవ కౌముది. అభినవ కౌముది అంటే కొత్త వెన్నెల అని గుర్తు, కొత్త వెన్నెల అనేటువంటి అర్థం ఉంది. అందుకని అభినవ కౌముది వచ్చి కళాపూర్ణుని వరించింది అన్నారు. ఇక కళాపూర్ణుడి తండ్రి సుముఖాసత్తి, తల్లి మణిస్తంభుడు అనటం దాని అర్థం ఏంటంటే చక్కటి నా ముఖం సుముఖం. చక్కటి ముఖం అంటే సుముఖం అంటే మంచి ముఖం. ఆ కొలను దగ్గరగా ఉండటం, కొలకి దగ్గరగా ఉంది కదా ఆ ముఖం, అంటే ఆసక్తి. దగ్గరగా ఉండటం అంటే ఆసక్తి. అందుకని సుముఖం ఆసక్తి, సుముఖాసక్తి. దాని నీడ కొలంలో ఉన్నటువంటి మణిస్తంభంలో పుట్టిందని చెప్పటం. అందుకని తల్లి సుముఖాసత్, తల్లి ఏమో మణిస్తంభుడు, తండ్రి ఏమో సుముఖాసక్తి. అలా మీది మీరు తల్లి మగవాడు తండ్రి ఆడది అనటంతో నాకు నవ్వు వచ్చి మీ వైపుకు తిరగటం వల్ల కొలంలో ఉన్నటువంటి ముఖం నీడకి బదులుగా నా కంఠం పైభాగం ముఖం కనపడింది. అప్పటిదాకా ఆమె ముఖం మాత్రమే కనపడుతుంది. ఎప్పుడైతే ఆయన ఈమెను అటువైపుకి తిప్పుకున్నాడో ఆ ముఖమేమో ఒక్కరో పైకి పోయింది, కంఠం కనపడుతూ ఉంది. దానిని అంగదేశంలో, అంటే అంగదేశం అని అంటే అంగం అంటే శరీరం, అంగాలతో కూడుకున్న శరీరం అన్నమాట. అంగదేశంలో క్రముఖ కంఠోత్తర పురం, కంఠ ఉత్తర అంటే కంఠానికి పైన ఉన్నటువంటిది క్రముఖ కంఠోత్తర పురం, అదిగో ఆ పురంలో కళాపూర్ణుడికి పట్టం కట్టడం జరిగింది అన్నారు. అలా తిరగటం నాకు ఇష్టప్రకారం జరిగింది కనుక సత్వదాత్ముడు అనేటువంటి మంత్రి అలా అతనికి రాజ్యం పట్టం కట్టాడన్నారు. అప్పుడు మీరు మీ బంగారు రంగు చేతులతో కౌగిలించుకున్నారు, దాన్ని మదాశయుడు క్రముఖ కంఠోత్తరపురానికి బంగారు కోట పెట్టించటంగా మీరు కథ చెప్పారు. మీ హృదయము దృష్టి నా ముఖాన్నే చూస్తూ పెదవులను కావాలనుకోవటాన్ని మదాశయుడు రూపానుభూతికి మణి యొక్క మహిమ వల్ల మధురలాస పుట్టడంగా వర్ణించారు. అప్పుడు మదాశయుడి యొక్క పురోహితులు నలుగురు ఆ మణిని పట్టి చూశారు అనటంలో అర్థం ఏమిటంటే ఆ నాలుగు ముఖాలు కూడా నా పెదవుల్ని చుంబించటం, మీ నాలుగు ముఖాల నుంచి కూడా నాలుగు వేదాలని వెల్లిస్తారు కనుక ఆ పురోహితులకి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ ఆగమాలని పేర్లు పెట్టారు. ఆగమం అంటే వేదాలే కదా. వాటిలో ఒక ముఖం గట్టిగా పీడించటం వల్ల కోపంతో వెనక్కి నెట్టి కౌగిలి విడిపించుకోవటాన్ని ఆ పురోహితుల్లో ఒకడు మణిని గట్టిగా నొక్కటం గాను, కళాపూర్ణుడు కోపగించి వాళ్ళ నలుగురిని కూడా వెళ్ళగొట్టడం గాను చెప్పారు. అప్పుడు మీ హృదయము మీ దృష్టి, హృదయము అంటే ఆ రాజు, దృష్టి అంటే రాజు యొక్క భార్య, మీ హృదయము దృష్టి నా ముఖాన్ని వదిలి, నా ముఖం అని అంటే కళాపూర్ణుడు, ఎందుకంటే నా ముఖమే కళాపూర్ణుడు కాబట్టి నా ముఖాన్ని వదిలి మిగతా అవయవాల మీదకి వెళ్ళడాన్ని, మదాశయుడు భార్యతో కలిసి కళాపూర్ణుని వదిలి అంగదేశంలో మరో చోటికి వెళ్ళిపోవటంగా చెప్పారు. అక్కడ రెండు పూర్ణ కలశాలను చూచి మధ్య దేశంలో కొంతకాలం ఉండటం అంటే అప్పుడు వక్షోజాలని చూచి నడుం దగ్గర కొంతసేపు దృష్టి నిలిపారు అని అర్థం. ముఖం మీద నుంచి దృష్టి పోయిన తర్వాత పెదవుల మీద కోరిక తగ్గటాన్ని, కళాపూర్ణుడి నుంచి దూరం అయ్యాక మధురలాలస చిక్కిపోవటంగా వర్ణించారు. అప్పుడు మళ్ళీ మీ హృదయము దృష్టి నా ముఖం మీదకు రావటం, అందువల్ల పెదాల మీద కోరిక పెరగటం, ఆ తర్వాత ఆ కోరిక తీరటం, మదాశయుడు కళాపూర్ణుడి దగ్గర కొలువుకి తిరిగి రావటం, మణిప్రభావం వల్ల మధురలాలస ఆరోగ్యం బాగుపడటం, దానికి ఎవరు వచ్చాక కళాపూర్ణుడితో సుఖాలు పొందటంగా పోల్చి చెప్పారు. ఇది మీరు చెప్పినటువంటి కథలోని అసలు కథ. నేనంతా సరిగ్గానే చెప్పానా లేదా అని పరిహాసంగా నవ్వింది సరస్వతి. ఇంతవరకు చెప్పినటువంటి ఆ పాప ఈ మొత్తం చెబుతుంది ఎవరు? అదిగో ఉయ్యాల్లో ఉన్నటువంటి పాప ఈ మొత్తాన్ని చెప్పి నవ్వుతోంది. మరి ఇదంతా జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నటువంటి విషయం వాళ్ళకి గుర్తులేదు, లేకపోతే చిలకే కదా అని పట్టించుకోలేదు, నేను మాత్రం కదిలితే కోపగిస్తారేమోనని బిక్క చచ్చిపోయి అక్కడే ఉండి అంతా చూశాను అంతా విన్నాను. అంటే ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి చిలక చూస్తూ ఉంది, చూస్తుంది వింటుంది, కానీ వాళ్ళు గమనిస్తారేమోనని బిక్క చచ్చిపోయి అట్లా మౌనంగా ఉందన్నమాట అని చిలకగా ఉన్నప్పుడు సంగతులన్నీ చెప్పింది ఆ పాప. ఆ తర్వాత ఏమైంది అని ఎంతో కుతూహలంగా రాజు అడిగితే ఆ పాప ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని, తన యొక్క శాపాన్ని అప్పుడు కళాపూర్ణుడి యొక్క అద్భుతమైనటువంటి గాథని, ఆ తర్వాత తన యొక్క జన్మని, ఆ జన్మ తర్వాత ఇప్పుడు ఎట్లా వచ్చింది, అలాగే కళాపూర్ణుడికి తల్లేమో మగవాడు తండ్రేమో ఆడది అయినటువంటి విధానాన్ని, వీటన్నిటినీ కూడా తర్వాత చెబుతా ఉంది. మరి ఏమని చెబుతా ఉందో మనం రేపు తెలుసుకుందాం.